ಆಪ್ಯಾಯಂತು ಮಮಾಂಗಾನಿ ವಾಕ್ ಪ್ರಾಣಶ್ಚಕ್ಷುಶ್ರೋತ್ರಮಥೋಬಲಮಿಂದ್ರಿಯಾಣಿ ಚ ಸರ್ವಾಣಿ ಸರ್ವಂ ಬ್ರಹ್ಮೋಪನಿಷದಂ ಮಾಹಂ ಬ್ರಹ್ಮ ನಿರಾಕುರ್ಯಾಂ ಮಾಮ ಬ್ರಹ್ಮ ನಿರಾಕರೋತ್ ಅನಿರಾಕರಣಮಸ್ತ್ವನಿರಾಕರಣಂ ಮೇ ಅಸ್ತು ತದಾತ್ಮನಿ ನಿರತೇಯ ಉಪನಿಷತ್ಸು ಧರ್ಮ ತೇ ಮಯಿ ಸಂತು ತೇ ಮಯಿ ಸಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ
213 ಪೇಜೀ 11 ಖಂಡಂ 2 ಮಂತ್ರಂ
ಅಸ್ಯ ಯದೇಕಾಂ ಶಾಖಾಂ ಜೀವೋ ಜಹಾತಿ ಅಥ ಸಾ ಶುಷ್ಯತಿ ದ್ವಿತೀಯಾಂ ಜಹಾತಿ ಅಥ ಸಾ ಶುಷ್ಯತಿ ತೃತೀಯಾಂ ಜಹಾತಿ ಅಥ ಶುಷ್ಯತಿ ಸರ್ವಂ ಜಹಾತಿ ಸರ್ವಃ ಶುಷ್ಯತಿ.
ಈ 6 ಅಧ್ಯಾಯಂ 8 ಖಂಡಂ ವರಕು ಬ್ರಹ್ಮ ಸತ್ಯಂ ಜಗನ್ಮಿಥ್ಯ ಅನಿ ಚೆಪ್ಪಿನ ತರವಾತ ಜೀವೋ ಬ್ರಹ್ಮೈವ ನಾಪರಃ ಅನೇ ವಿಷಯಾನ್ನಿ 9 ಖಂಡ ನುಂಚಿ చెప్తున్నారు. బ్రహ్మ సత్యం, ఈ జగత్తంతా కూడా బ్రహ్మము తో నిండి ఉన్నది, అదే సత్యం. అంటే బ్రహ్మ కానటువంటిది అసత్యం అని అర్థం. మనకు కంటికి కనిపించేటటువంటి నామరూపాలన్నీ కూడా బ్రహ్మము కాదు. ఆ నామరూపాల వెనుక ఉన్నటువంటి సత్ అది బ్రహ్మం, అది కంటికి కనపడదు. జీవరూపంలో ఉన్నటువంటి చైతన్యం అది కంటికి కనపడదు, ఉనికి ఎరుక. ఈ జీవుడే బ్రహ్మము. జీవో బ్రహ్మైవ, బ్రహ్మ సత్యం, సత్యము జ్ఞానం లేక ఉనికి ఎరుక, అదే సత్యం. బ్రహ్మ సత్యం అంటే ఉనికి ఎరుక మాత్రమే సత్యం. జగత్తు మిథ్య అంటే జగత్తు నామరూప, జగత్ అంటే ఇక్కడ మనకు కనపడే నామరూప మిథ్య. నామకే వాస్తి అంటారు కదా, అట్లా అనమాట. పేరుకున్నది అంతే, పేరుకున్నది కుండ, నిజంగా కుండ లేదు కదా. అదేవిధంగా జగత్తు కూడా మిథ్య, నామకే వాస్తి కనపడుతున్నది అంతే. ఈ జీవుడే బ్రహ్మము అని చెప్తున్నారు 9 ఖండం నుంచి. జీవో బ్రహ్మ ఇవ నా పరహ, వేరే కాదు, జీవుడే బ్రహ్మము, పరమాత్మ. అలా చెప్పగానే మనం ఈ జీవుడినైన నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోవాలంటే ఈ నేనెవరో తెలుసుకోవాలి. ఈ జగత్తంతా సత్యం అనుకుంటున్నట్లుగానే మనం ఈ శరీరాన్ని సత్యం అనుకుంటున్నాం. ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాను. అందువల్ల నేను పరమాత్మని, బ్రహ్మస్వరూపాన్ని అని మనకు తెలియడం లేదు. కనుక ఆ ఆలోచన మార్చాలి మనం. మన ఆలోచన ఎట్లా ఉంది, నేనంటే ఫలానా ఆయన్ని, ఫలానా పేరు, ఫలానా ఊరు, ఇది నా నిజస్వరూపం అనుకుంటూ ఉంటాం. దాని నుంచి మనం మన దృక్పథాన్ని, దృష్టికోణాన్ని మార్చాలి. నేను ఈ శరీరం కాదు, మనస్సు కాదు, ఇది మిథ్య, మారుతూ ఉంటుంది, అనిత్యం. అనిత్యమైనటువంటి శరీరం, మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా సత్యం కాదు. వీటన్నింటిని తెలుసుకుంటున్నటువంటి నేను ఏదైతే ఉన్నానో అది సత్యం, అది చైతన్యం, అది ఉనికి ఎరుక. అప్పుడు మనకు వెంటనే ఎగ్జాంపుల్కి వెళ్ళాలి. ఎలక్ట్రిసిటీ కనపడదు, బల్బు కనపడుతుంది, శరీరం కనపడుతుంది, ఉనికి ఎరుక కనపడదు. ఎలక్ట్రిసిటీ లేకపోతే బల్బు పనిచేయదు, ఉనికి ఎరుక లేకపోతే ఈ శరీరం పనిచేయదు. ఆ విధంగా వెంటనే మనం జ్ఞాపకం పెట్టుకొని జీవో బ్రహ్మైవ. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు ఉద్దాలక మహర్షి శ్వేతకేతువుతో. ఉదాహరణలన్నీ కూడా ఈ యొక్క ప్రకృతికి నేచర్కి సంబంధించినవే. వాళ్ళంతా ఆశ్రమాల్లో ఉండేవారు కదా, బాగా చెట్లు ఉంటాయి. ఇప్పుడు మన పిల్లలు స్కూల్లో ప్రాజెక్ట్ చేయాలంటే బయట నుంచి అన్ని కొనుక్కొస్తుంటారు, తల్లిదండ్రులే చేసి పెడతారు వాళ్ళకి ప్రాజెక్ట్. అలా కాదు, ఆ రోజుల్లో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని చూపిస్తూ పాఠాలు చెప్పేవాళ్ళు. ఖర్చు లేదు, ఆల్వేస్ అవైలబుల్, ఎప్పుడూ మనకు లభిస్తూనే ఉంటాయి. అలా ఉదాహరణలు చెప్తూ వస్తున్నారు. ఈ జీవుడు బ్రహ్మ అని ఎట్లవుతాడు? ఈ జీవుడికి మరణం ఉంది కదా అని చెప్పి మనం అనుకుంటాం. మరణం లేదు అని ఇక్కడ ఈ ఉదాహరణలో చెప్తున్నారు ఈ 11వ ఖండంలో. జీవుడికి మరణం లేదు అంటే ఎట్లా అర్థమవుతుంది? చక్కని ఉదాహరణ, నాయన ఈ చెట్టు చూడు, ఈ పెద్ద చెట్టు చూడు, ఈ చెట్టులో కాస్త ఎక్కడైనా కత్తితో అక్కడ ఘాటు పెడితే నరికితే పాలు వస్తూ ఉంటాయి, అందులో ద్రవిస్తూ ఉంటుంది నీరు లాంటిది. అంటే మనకు వెంటనే తెలుస్తుంది ఆ చెట్టులో ప్రాణం ఉందని. పచ్చపచ్చగా ఉంటాయి ఆకులన్నీ కూడా. ఎక్కడ నువ్వు ఘాటు పెట్టినా కూడా ఆ చెట్టు నశించదు, కొమ్మ దగ్గర కానీ ఎక్కడైనా సరే కొంచెం నరికినా కూడా ప్రాణం ఉంటుంది దాంట్లో. అది మొదటి మంత్రంలో చెప్పారు. తర్వాత రెండవ మంత్రంలో ఏం చెప్పారు? ఒక కొమ్మను విరగొట్టి విరిగిన తర్వాత ఏమవుతుంది? ఎండిపోతుంది కొంతకాలానికి. అంటే ఈ చెట్టుతో సంబంధం లేకుండా దాన్ని నరికితే చాలా వరకు అది వెళ్లాడుతూ ఉండి ఎండిపోతుంది చివరికి. అప్పుడేమంటామంటే ఈ కొమ్మ చనిపోయింది అంటాం. అంటే జీవుడు ఆ కొమ్మలో లేడు, కానీ చెట్టు ఉన్నది. ఆ కొమ్మలో లేకపోయినా కూడా, అది ఎండిపోయినా కూడా చెట్టు పచ్చగానే ఉంది, ఇంకా మిగతా కొమ్మలు ఉన్నాయి కదా. అంటే జీవుడు ఉన్నాడు అందులో, ప్రాణం ఉన్నది. మరొక కొమ్మ నరికితే ఆ కొమ్మలో నుంచి కూడా జీవుడు ఉంటాడు, ఇక్కడే ఆ కొమ్మలో ఉండడు, ఆ కొమ్మ నశించిపోయింది. అట్లా మిగతా కొమ్మలన్నీ నరికినా కూడా ఈ చెట్టులో జీవుడు ఉంటూనే ఉంటాడు. మనం మన కళ్ళతో చూస్తున్నాం రోజు ఎన్నో చెట్లు, అట్లా మన ఇంట్లోనే చూస్తూ ఉంటాం. కొమ్మ విరిగినా కూడా చెట్టులో ఇంకా ప్రాణం ఉంది, జీవుడు ఉన్నాడంటాం. ఆ చెట్టును పూర్తిగా నరికితే కూడా చెట్టు పోతుందే కానీ జీవుడు పోడు. జీవుడు కంటికి కనిపించడం అంతే. చిన్మయానంద స్వామీజీ చెప్తారట ఉదాహరణ, బల్బు వెలగకపోతే బల్బులో ఎలక్ట్రిసిటీ పోయిందంటావా, ఫ్యూజు పోయిందంటావా? ఫ్యూజు పోయిందంటాం కానీ ఎలక్ట్రిసిటీ కరెంటు పోయిందని చెప్పాను. కరెంటు ఈ బల్బులో రావట్లేదంటే ఫ్యూజు పోయింది, ఎలక్ట్రిసిటీ అట్లాగే ఉంది. మా కనపడటం లేదు కదండి కంటికి, బల్బులు వెలగడం లేదంటే నీ బల్బు ప్రాబ్లం అది. అంతేగాని కరెంటు ఉన్నది, కరెంటు వ్యక్తం కాదు. పరికరం గనక సరిగ్గా లేకపోతే, బల్బు పరికరం ఈ కరెంటు వ్యక్తం కాదు, అంత మాత్రం చేత కరెంటు లేదని అంటావా? అదేవిధంగా ఇక్కడ కూడా ఈ శరీరం లాంటి బల్బు సూక్ష్మ శరీరం ఫ్యూజ్, ఇది డిటాచ్ అయిపోయింది అంటే ఆ జీవుడు ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చేస్తాడు, వచ్చి మరొక శరీరం తీసుకుంటాడు. అందుకనే నచికేతుడు కఠోపనిషత్తులో యమధర్మరాజుని అడిగాడు, ఏయం ప్రేతి విచికిత్స మనుష్యే అస్థిత్యేతే నాయమస్థితి చైకేన. మనిషి పోయిన తర్వాత జీవుడు ఒకళ్ళు ప్రయాణిస్తుందని చెప్పి, ఆత్మ ప్రయాణిస్తుందని చెప్తారు. మరి కొంతమంది ఏమి ప్రయాణించదు అని చెప్పి చెప్తారు అని అడిగితే, అప్పుడు నచికేతుడికి యమధర్మరాజు చెప్తాడు, ఆయన ప్రయాణించేది జీవ ఆభాసం, చిదాభాసం ప్రయాణిస్తుంది, ఆత్మ ప్రయాణించదు అని చెప్పి, ఆ జీవుడు జ్ఞానం వచ్చే వరకు, ఆత్మ జ్ఞానం మోక్షం పొందే వరకు మరొక శరీరాన్ని పొందుతూనే ఉంటాడు. అందుకని జీవుడికి మరణం లేదు, జీవుడు అనాది. ఒకవేళ ఈ జీవుడు పోయినాడు అనుకోండి, నిజంగానే చనిపోయినాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకొక జీవుడు పుట్టాలి అంటే, క్రొత్త జీవులు పుట్టాలి అంటే ఎలా పుడతారు? భగవంతుడు పుట్టిస్తాడు క్రొత్తగా అని అన్నారనుకోండి, దేని ఆధారంగా పుట్టిస్తాడు ఆయన జీవుల్ని? దేని ఆధారంగా పుట్టించగలడు? పుట్టించలేడు. అందుకని జీవులకు మరణం లేదు, జీవులు ఎప్పుడూ ఉంటారు. ఒకవేళ ఆయన పుట్టించాడు అనుకోండి, కొంతమంది జీవులు ఆనందంగా ఉన్నారు, కొంతమంది జీవులు కష్టపడుతున్నారు. వాళ్ళు ఏ పాపం చేయకపోయినా కూడా కష్టపడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనం ఎట్లాగైనా చనిపోయిన తర్వాత ఈ శరీరం జీవుడు పోతాడు కాబట్టి ఎన్ని పాపాలు చేసినా సరే మనకేం పర్వాలేదని చెప్పి వాళ్ళు చేసిన కర్మలు అనుభవించకుండా జన్మ జన్మల్లో వెళ్ళిపోతారు. కృతహానం అకృత అభ్యాగమహ అంటారు దాన్ని. మన చెయ్యని పాపానికి మనల్ని పుట్టించి కష్టపడాల్సి వస్తుంది, మన చేసిన పాపం అనుభవించకుండా పోతాం మనం, జీవుడు కనుక చనిపోతే. అందుకని మన వాళ్ళు ఏం చెప్తారంటే, జీవుడు చనిపోడు, పుణ్యకర్మలు చేస్తే ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ శరీరంలోకి వస్తాడు, పాపకర్మలు చేసినా కూడా పాపాన్ని అనుభవించడానికి వస్తాడు. అప్పుడైతే జాగ్రత్తగా ఉంటారు, ఒరే మనమేరా వస్తాం మళ్ళీ చివరికి. అందుకని జాగ్రత్తగా ఉంటారు, కర్మ సిద్ధాంతం చెప్పేది అదే. అలా భగవంతుడు గనక క్రొత్త జీవుల్ని సృష్టిస్తే ఆయనకి ఈ కష్టపడే జీవులందరినీ ఆయన సృష్టించాడు అన్నట్లు అవుతుంది కదా. నిజంగా ఆయన సృష్టిస్తే ఆయనకి కరుణ లేదా అని అనిపిస్తుంది మనకు. వ్యాధులతో ఎందుకు పుట్టించాలి ఆయన, కష్టపడాలి ఎందుకు? ఆ దేవుణ్ణి మనం మంచివాడు అంటామా, కరుణామయుడు అంటామా? అనం కదా. ఇంతటి బాధలో ఉన్న మనుషులు వ్యాధులతో పుడుతున్నా కూడా దేవుణ్ణి గొప్పవాడిగానే భావిస్తున్నాం, ఎందుకంటే వాడి కర్మ ప్రకారం వాడు పుడుతున్నాడు, దేవుడికి ఏం సంబంధం లేదు అంటున్నామా లేదా? కనుక జీవుడు అనాది, జీవుడికి మరణం లేదు. అర్థమైందా? అది చెప్పడానికే ఇది ఈ మంత్రం. ఇక్కడ జీవో బ్రహ్మ ఇవ నాపరహ, జీవుడు అనాది, ఈశ్వరుడు అనాది. జీవుడు నిజస్వరూపం ఆత్మ. మోక్షం గనక వచ్చిందంటే జీవుడికి ఇంకే శరీరంలో ప్రవేశించడు, మళ్ళీ తాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఈ చిదాభాస అనేటటువంటిది నా నిజస్వరూపం కాదని తెలుసుకుంటే కారణ శరీరాన్ని కూడా వదిలిపెట్టేస్తాడు ఆ జ్ఞానం వల్ల. జ్ఞానం రాకపోతే మాత్రం ఆ జీవుడు సూక్ష్మ శరీరం ఉంది కూడా, చూసారా, చిదాభాస సహిత సూక్ష్మ శరీరం మళ్ళీ ఇంకొక స్థూల శరీరంలో ప్రవేశిస్తుంది, ప్రవేశించి అష్ట కష్టాలు పడుతుంది మళ్ళీ అక్కడ. అందుకని ఈ కారణ శరీరాన్ని వదిలిపెట్టాలంటే ఒక్కటే మార్గం, మోక్షాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అందుకే చెప్తున్నారు శుద్ధాలకుల వారు, నాయన ఈ జీవుడు అనేవాడు నశించడు అని చెప్పారు. ఈ రెండవ మంత్రంలో మొత్తం గనక నశిస్తే జహాతి అథ సుష్యతి, సర్వం జహాతి సర్వం సుష్యతి. జీవుడు గనక పోతే ఆ చెట్టులో నుంచి ఆ చెట్టు అంతా నశించిపోతుంది, ఎండిపోతుంది. కానీ జీవుడు పోడు, జీవుడు కంటికి కనపడడు అంతే. అదేవిధంగా అని చెప్పి ఈ మూడవ మంత్రంలో పూర్తి చేస్తున్నారు. చదువుతాం. ఇవమేవ ఖలు సోమ్యం విద్ధీతి హోవాచ జీవాపేతం వావకిల ఇదం మ్రియతే న జీవో మ్రియత ఇతి సయ ఏషోణి మాం ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి. తథా సోమ్యేతి హోవాచ ఏవమేవ ఖలు సోమ్య, ఇంతే కదా హే సోమ్య, హే ఉద్దాలక అన్నారు. ఏవమేవ ఖలు, ఇదే కదా విషయం అని చెప్తున్నారు. ఏవమేవ ఖలు సోమ్య, అంతే కదా అన్నారు. అంతే కదా అంటే ఏమిటి? ఎప్పుడైతే పూర్తిగా ఎండిపోతుందో జీవుడు వెళ్ళిపోయినట్లు ఆ వృక్షంలో నుంచి, అంతేకాని జీవుడు మరణించలేదు కదా. ఈ విధంగా తెలుసుకో, విద్ధి ఇతి, ఈ విధంగా తెలుసుకో అని హో వాచ ఈ విధంగా చెప్పాడు. ఈ విధంగా ఉద్దాలకుల వారు చెప్పారు. ఏం చెప్పారు? జీవాపేతం వామకిల, జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఇదం మ్రియతే, ఈ శరీరం కూడా నశిస్తుంది. చెట్టు ఎలాగైతే నశించిపోయిందో ఈ శరీరం అనే చెట్టు కూడా నశించిపోతుంది. మ్రియతే నా జీవో మ్రియతే, జీవుడు మరణించడు, జీవుడు మరణించడు. నా జీవో మ్రియతే ఇది సయ సహాయహ ఏషహ అణిమా. జీవుడు ఎట్లాగైతే సూక్ష్మంగా కంటికి కనపడడో ఆ చెట్టులో జీవుడు, ఈ శరీరంలో కూడా అంతే. ఆ జీవాత్మ సూక్ష్మమైనటువంటిది, కంటికి కనపడదు. ఏషహ అణిమా, అణులాంటిది, కంటికి కనపడదు, సూక్ష్మమైనటువంటిది. ఎవరు ఆ జీవాత్మ? ఐతదాత్మ్యం ఇదగం సర్వం, అదే ఆ ఆత్మస్వరూపం, అంతటా వ్యాపించి ఉన్నది. ఉనికి ఎరుక రూపంలో ఆ ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. సర్వం తత్ సత్యం, అదే సత్యమైనటువంటిది ఈ సృష్టిలో. తత్ సత్యం, ఏమిటి ఆ సత్యం? ఆత్మ. ఆ సత్యమైనటువంటిది ఏమిటి? ఆత్మ. ఆత్మ ఎవరు? తత్, ఆ ఆత్మ త్వమసి, నువ్వే అయ్యున్నావు. ఈ శరీరం చనిపోవచ్చేమో కానీ ఆత్మ చనిపోదు. తత్వమసి హే శ్వేతకేతు, ఆ ఆత్మ నువ్వే అన్నారు. ఇది అప్పుడు మళ్ళీ శ్వేతకేతు అడుగుతున్నాడు, భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇది. నాకు మరలా వేరే ఇంకొక ఉదాహరణతో చక్కగా అర్థమయ్యేట్లు చెప్పండి నాన్నగారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సబ్జెక్ట్, ఇంకా చెప్పండి అంటున్నాడు. తథా సౌమ్య, అలాగే నాయన చెప్తాను, అలసిపోకుండా చెప్తున్నారు. ఓ వాచ అని అన్నారు దాలకుడు. 12వ ఖండం. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు మర్రి చెట్టు గురించి. అన్నీ ప్రకృతిలో వాటి గురించి చెప్తున్నారు. మర్రి చెట్టు తెలుసా? అడయారు మర్రి చెట్టును చూడటానికి ఆంధ్ర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. ఇక్కడ అడయారులో మర్రి చెట్టు ఉంది కదా, ఇప్పుడు ఉందా? సో అది ఎక్కడ మొదలనేది తెలియదు ఇప్పుడు మనకు. అది అంత ఫేమస్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తారు. అక్కడికి చూపించుంటాడు ఉద్దాలకుడు, మేబీ అడయారు ఆ చెట్టు అయి ఉంటుంది. చదువుతాం మంత్రం. న్యగ్రోధ ఫలమత ఆహరేతి ఇదం భగవైతి భిందీతి భిన్నం భగవైతి కిమత్ర పశ్యసి అణ్వ ఇమే ఇవే మహాదానాః అణ్వ ఇమే భగవైతి ఆసా మంగైకాం భిందీతి భిన్నా భగవీతి కిమత్ర పశ్యసీతి న కించన భగవైతి. ఇక్కడ కరెక్షన్ ఉంది. మొదటి లైన్ భిందీ అని రాసుకోండి, భిద్దీతి అని ఉంది. ఆ దకారం కింద దకారం అక్కర్లేదు, దాని బదులుగా భిమ్ పక్కన సున్నా పెట్టుకోండి, భిందీతి. అదేవిధంగా మూడో లైన్లో కూడా భిందీతి. న్యగ్రోధ ఫలమత ఆహార, తండ్రి కొడుకుతో చెప్తున్నాడు, నాయన న్యగ్రోధ అంటే మర్రి చెట్టు, మర్రి పండు తీసుకురా. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలం, న్యగ్రోధ ఫలం, మర్రి పండు ఉంటుంది చూసారా చిన్నది. మనం కూడా కాయలు కోసి చూసారా మీరు, ఎర్రటి కాయలు చిన్న చిన్నవి పడతాయి. అది కనుక ఒలిచామంటే అందులో కొన్ని వందల గింజలు ఉంటాయి, చిన్న 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 చిన్నవి ఉంటాయి. ఆ వందల గింజలు ఉంటాయి అందులో. ఫలం ఆహార తీసుకురా, ఆహార అంటే తీసుకురా అని అర్థం. శ్వేతకేతు ఇదం భగవ ఇది తెచ్చాడు, ఈ లోపలే పరిగెత్తుకుంటూ పోయి తీసుకొచ్చాడు. తండ్రి ఏమన్నాడు? భిందీతి, దీన్ని పగులుకొట్టు, ఆ కాయని పగులుకొట్టు అన్నాడు. భిన్నం భగవైతి, పగలగొట్టాను నాన్నగారు అన్నాడు. కిమత్ర పశ్యసి, నువ్వేం చూస్తున్నావు అందులో? కిమత్ర పశ్యసి, అప్పుడు శ్వేతకేతు అంటున్నాడు, అణ్వ ఇవే మాహా ధానాహ, అణుస్వరూపంలో అణులాగా చిన్న 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 చిన్నటువంటి ధానాహ అంటే గింజలు, ధానాహ అంటే గింజలు. అక్కడ రెండు విసర్గలు ఉండాలి. ఇవే మా ఇవ అణు ఇవ ఇమాహ ధానాహ, అణువులాగా చిన్నగా ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఇమాహ విసర్గలు అంటే సంధి వలన అక్కడ లోపించింది విసర్గ. ఇమాహ ధానాహ గింజలు భగవ ఇతి, అవి చూస్తున్నాను నాన్నగారు. ఆ విత్తనం పగిలిగొట్టిన తర్వాత ఆ చిన్న చిన్న అణు రూపంలో ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి చిన్న చిన్న గింజలు చూస్తున్నాను అన్నాడు. ఆసాం అంగైకాం భింది ఇతి, వాటిలో ఒకటి తీసుకొని ఆ గింజలు అసలు పట్టుకోగలమా తీయగలమా బయటికి, ఆ తీయి అన్నాడు. చితక్కొట్టు దాన్ని అన్నాడు. ఆ చిన్న గింజ లోపల ఉన్నదాన్ని తీసి చితక్కొట్టు. ఇవన్నీ చేసేవాళ్ళం చిన్నప్పుడు, అయినా ఈ పాఠం తెలియదు మనకు. చితక్కొట్టు అన్నాడు. ఆసాం అంటే వాటిట్లో ఆ ఉన్నటువంటి వాటిట్లో ఒకటి తీసుకొని అంగ, అంగ అంటే పుత్రుడా అనే అర్థం. సౌమ్య అన్నట్లుగానే అంగ అంటే తన కొడుకుని, అంటే తనలో నుంచి ఒక భాగంగా వచ్చిన వాడే కదా శ్వేతకేతు, కనుక కొడుకుని అంగ అంటున్నాడు. భాగం అని కాదు, అంగ అంటే పుత్రుడా అని అర్థం. ఎందుకు అంగ అని పిలవాలంటే తనలో నుంచి వచ్చిన ఒక భాగమే కదా, తన స్వరూపమే కదా పిల్లవాడు. అందుకని సౌమ్య బదులుగా ఇక్కడ అంగ అంటున్నాడు. ఆసాం ఏకాం భిందీతి హే అంగ, ఓ పుత్రుడా. అక్కడ ఉంది సామంగైకాం అని ఉంది, మీరు ఎట్లా దాన్ని విభజించాలంటే ఇతి ఆసాం అంగ ఏకాం భిందీతి, ఒక్కదాన్ని తీసుకో దాన్ని చితక్కొట్టు. ఏకాం అంటే చాలా ఉన్నాయి అన్నావు కదా వాటిట్లో, ఆసాం వాటిట్లో ఒక్కటి తీసుకొని చితక్కొట్టు నాయన. అప్పుడు ఏమన్నాడు శ్వేతకేతు, చితక్కొట్టే అన్న అన్నగారు అన్నాడు. భిన్నా భగవ ఇతి, ప్రతిసారి భగవ భగవ అంటున్నారు చూడండి, తండ్రి అంటే అంత గౌరవం. భిన్నా భగవైతి, అప్పుడు తండ్రి అడుగుతున్నాడు కిమత్ర పశ్యసి, ఆ చితక్కొట్టిన గింజలు ఏం చూస్తున్నావు నువ్వు అన్నాడు. నా కించిన భగవైతి, ఏం చూడటం లేదు నాన్నగారు అన్నాడు. ఏం లేదు నాన్నగారు, నాకేం కనపడటం లేదు అన్నాడు. నా కించిన భగవైతి తం హో వాచ, అప్పుడు ఉద్దాలకుడు చెప్తున్నారు ఎం వై సౌమ్య, రెండో మంత్రం చదవాలి. ఓకే, తం హో వాచ ఎం వై సౌమ్యైతం అణిమానం న నిభాలయస ఏతస్య వై సౌమ్య ఏషోణిమ్నః ఏవం మహాన్యగ్రోధస్తిష్ఠతి శ్రద్ధస్వ సోమ్యేతి. తం హో వాచే, ఇప్పుడు ఏమి చూడలేదు నాన్నగారు అన్నప్పుడు ఉద్దాలకుల వారు చెప్తున్నారు శ్వేతకేతు ఏం చెప్తున్నారు, హే సౌమ్య ఏతం అణిమానం న నిభాలయసే, అణిమ అణుస్వరూపంలో ఉన్నటువంటి ఈ విత్తనంలో ఈ మహావృక్షం ఉంది, నువ్వు దాన్ని చూడలేవు అన్నాడు. న నిభాలసే అంటే నువ్వు చూడలేవు. ఏతస్య వై సౌమ్య ఏషోణిమ్న ఏవ మహాన్యగ్రోధస్తిష్టతి, నాయన ఈ యొక్క చిన్న విత్తనంలోనే కదా ఇది మహా మరీ వృక్షం ఉన్నది, ఇటువంటి దీంట్లో నుంచే కదా ఈ మహావృక్షం వచ్చింది. అంటే ఈ మహావృక్షం రావడానికి ముందు ఆ విత్తనంలో ధానంలో ఉన్నదా లేదా, లేకపోతే రాలేదు కదా ఇది. ఆ మర్రీ చెట్టు ఏమిటి, అదేం గుమ్మడికాయ అంత ఉండొచ్చు కదా అది చెట్టు విత్తనం, గుమ్మడికాయ అంత ఉంటుంది దాని చెట్టు ఏమో తీగ, మర్రి చెట్టు పెద్దదైతే దానికి ఏమో ఇంత చిన్న గింజ పెట్టాడు అన్నాడు ఎవరు. భగవంతుడికి బుద్ధి లేదు, మర్రి చెట్టుకేమో గుమ్మడికాయ అంత పెట్టాలి, గుమ్మడికాయ చెట్టుకేమో మర్రిది అంత పెట్టాలంటే పిచ్చివాడా భగవంతుడు తెలియగలవాడే. మర్రి చెట్టు పెద్దదైతే గుమ్మడికాయలు కాసినాయి అనుకోండి దానికి అందరు తల మీద పడతాయి, ఎవరు దాని కింద కూర్చొని నీడ తీసుకోలేరు, కూర్చున్నారంటే పడతాయి. ఇప్పుడు అయితే మర్రి గింజలు పడ్డాయి అనుకోండి, ఏం కాదు. అవునా? ఇప్పుడు దేవుడు తెలియగలవాడా కాదా? పూజ స్వామీజీ ఒక జోక్ చెప్తుంటారు, ముక్కుకి ముక్కు ఇక్కడ ఎందుకు పెట్టాడు దేవుడు, జలుబు చేస్తుంటుంది ఎప్పుడు అంటుంటాము, ఇంత ఎత్తుగా ఇట్లా ముఖం కడుక్కునేటప్పుడు ఇట్లా ఎత్తుగా వస్తుంటుంది ముక్కు, ఎందుకు ఇక్కడ పెట్టాడు అని చెప్పి భగవంతుడు ముక్కు ఇక్కడ పెడుతుంటే బాగుండే తల మీద అన్నాడు. అప్పుడు స్వామీజీ జోక్ చెప్తారు, మనం కాఫీ తాగాలన్నా ఏం చేస్తాం, వాసన చూస్తాం బాగుంది కుంభకోణం కాఫీ బాగుంది ఇట్లా వాసన చూస్తాం. మరి వాసన చూడాలని ఇట్లా చూపెట్టుకుంటాం, ఇక్కడ పెడితే ముక్కు ఇక్కడ చూసుకుంటే తల మీద పడతాయి, కాఫీ అంతా తల మీద పడతాయి. కనుక నోట్లోకి వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండడం కోసం ముక్కు ఇక్కడ పెట్టాడు భగవంతుడు మనకు కరెక్ట్గా. ఇంకా ఎత్తుగా పెట్టుంటే అంత ఓపిక కూడా లేదు మనకు, ముందు లోపలికి వెళ్ళిపోతాయి నోట్లోకి. అందుకని నీకు అంత ఓపిక ఉండదని తెలిసి ముక్కు కిందికి పెట్టాడు దేవుడు. తినే లోపల నీకు వాసన లోపలికి పోతుంది, బాగుందా లేదా అని తెలిసిపోతుంది, జాగ్రత్తగా ఉంటావు. అర్థమైందా? ఇప్పుడు గుమ్మడికాయలంతా ఎందుకు పెట్టలేదు మర్రి చెట్టుగా, అర్థమైందా? నాయన ఈ చిన్న గింజలోనే కదా ఈ మహావృక్షం ఉన్నది, మర్రి వృక్షం మహాన్యగ్రోధ అంటున్నారు. ఏ సౌమ్య ఏతం అణిమానం నిభాలసే ఏవం మహాన్యగ్రోధ తిష్టతి. ఈ పెద్ద వృక్షాన్ని నువ్వు చూస్తున్నావంటే ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఈ విత్తనం నుంచేగా వచ్చింది. కానీ ఇప్పుడు ఆ విత్తనంలో నీకు కనపడుతున్నదా వృక్షం? ఇప్పుడు ఈ విత్తనంలో మర్రి చెట్టు కనపడుతున్నదా నీకు? కానీ ఈ విత్తనంలో నుంచే కదా ఇంత మర్రి చెట్టు వచ్చున్నది, దాని విత్తనమే మళ్ళీ పెట్టు విత్తనం మళ్ళీ ఇంత మర్రి చెట్టు వస్తుంది అన్నాడు. కనపడిందా నీకేమన్నా? చూడగలవా? అసలు నీ కంటికి లేనంత చూడలేనంత మాత్రాన అది లేదు అనగలవా? చెప్పు. ఉన్నది అన్నారు. న్యగ్రోధ స్థిష్టతి శ్రద్ధస్వ. శ్రద్ధతో విను నాయన, దీనికి శ్రద్ధ కావాలి మనిషికి. నాన్నగారి నేను చూడలేదు అది ఎక్కడుందండి అనకూడదు, దీన్నే శ్రద్ధ అంటారు. శ్రద్ధ కావాలి మనిషికి, శ్రద్ధ ఉంటేనే ఆ విషయాన్ని గమనించగలుగుతాం. శ్రద్ధస్వ సౌమ్య, ఏ సౌమ్య శ్రద్ధతో విను అన్నారు. తర్వాత మూడవ మంత్రం, సయ ఏషోణి మా ఐతదాత్మ్యమిదగుం సర్వం. తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయైవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి. తథా సోమ్యేతి హోవాచ. అదేవిధంగా మన నిద్రలో బాగా సుషుప్తి గాఢ నిద్రలోకి పోయినప్పుడు మనం ఉన్నామా అంటే తెలియదు మనకు ఏమి. నిద్ర లేచిన తర్వాత చెప్తాం నాకేం తెలియదండి అసలు నేను ఎక్కడున్నానో నాకే తెలియదు అన్నాం. నీకు తెలియనంత మాత్రాన నువ్వు లేకుండా పోలేదు కదా, సూక్ష్మంగా ఉన్నావు నువ్వు అని చెప్పాం సుషుప్తిలో. అందుకని శూన్యం అనకూడదు, ఏమీ లేదు అని అనకూడదు. ఆ బ్రహ్మస్వరూపం కంటికి కనపడకుండా సూక్ష్మంగా ఉన్నది అని తెలుసుకో అని చెప్పిన తర్వాత ఈ రెండు మూడు మంత్రాల్లో మొదట ఎక్కడున్నదని తెలియదు మనకు. మాండుక్య ఉపనిషత్తులో చూసాం ఐదవ మంత్రంలో, ఎత్ర సుప్తోన కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. సుషుప్తం అంటే ఏమిటి, నిద్ర అంటే ఏమిటి అంటే అక్కడ డెఫినేషన్ చెప్పారు. ఎత్ర సుప్తోన కంచన కామం కామయతే, అక్కడ ఏమీ కోరుకోడు, ఏ కోరిక ఉండదు. నా కంచన పశ్యతి, ఏమీ చూడడు, ఏమీ తెలియనటువంటిది. అయినా కూడా శూన్యం అని చెప్పి అనం మనం. హాయిగా నిద్రపోయినాను అంటాం, హాయిగా నిద్రపోయినాను అంటే శూన్యం కాదు కదా, ఉన్నాను కదా. తర్వాత ఆరవ మంత్రంలో ఏం చదివాం మాండుక్యంలో, ఏష సర్వేశ్వర. ఆ నిద్రలో ఎవరైతే ఆత్మలను లీనమైపోయినావో, ఏమీ తెలియని స్థితిలో నీ ఆత్మస్వపితి నిద్రలో లీనమైపోయినా ఆత్మస్వరూపంలో, ఈ ఏష సర్వేశ్వర, ఈ ఆత్మలో లీనమైన ఉన్నావే, ఈ ఆత్మే పరమాత్మ. సర్వాంతర్యామి, ఏష యోనిహి సర్వాప్య అని చెప్పి ఆరో మంత్రంలో చదివాం. ఆ పరమాత్మే ఈ జీవాత్మ అని చదివాం ఆరవ మంత్రంలో. కనుక మెలకువతో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆ పరమాత్మే, అక్కడ పరమాత్మలో లీనమై ఉన్నావు కదా, ఆ నువ్వు పరమాత్మే కదా. అప్పుడు మెలకువ రాగానే పరమాత్మ స్వరూపం పోతుందా? పోదు కదా. నువ్వు నిద్రపోయినంత మాత్రాన నువ్వు స్త్రీ కాకుండా పోతా? ఉదయాన్నే లేవంగానే స్త్రీగా మళ్ళీ వస్తావా రావా? పురుషుడిగా మెలుకుంటావా లేదా? అదేవిధంగా నువ్వు పరమాత్మలో లీనమైనప్పుడు, నువ్వు పరమాత్మ స్వరూపమే అయినప్పుడు లేచిన తర్వాత పరమాత్మే కదా. అందుకని నిద్ర ఉదాహరణ చెప్పారు. మెలుకున్నప్పుడు కూడా నేను పరమాత్మనే. ఎలాగైతే మనం ఇప్పుడు మేలుకొని ఉన్నప్పుడు స్త్రీగా పురుషుడిగా ఉన్నాం, నిద్రపోయిన తర్వాత స్త్రీ తెలియదు పురుషుడు తెలియదు, కానీ నిద్ర లేచిన తర్వాత స్త్రీగా పురుషుడిగానే వస్తున్నాం కదా మళ్ళీ. అదేవిధంగా మనం ఆత్మలో లీనమైనప్పుడు నిద్రలో, అది నా స్వరూపమైతే, అది పరమాత్మ స్వరూపమైతే, అదే నేనైతే మెలకు ఉన్న తర్వాత కూడా అది నేనే కదా, పరమాత్మనే కదా, చూసారా అని తెలుసుకో అంటున్నారు. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకో లేచిన తర్వాత. ఉదాహరణ జ్ఞాపకం పెట్టుకోవాలి, ఫలానా పేరుతో ఫలానా ఇంట్లో ఫలానా చోట నిద్రపోయినాను, నిద్ర లేచేటప్పుడు మళ్ళీ అదే పేరుతో అదే ఇంట్లో ఆ మంచం మీద నుంచి లేస్తారా లేదా? ఉదాహరణ గుర్తుపెట్టుకోండి, ఇది ఉదాహరణ. ఏ పేరుతో పడుకుంటారో, ఏ రూపంతో పడుకున్నారో, ఎక్కడ పడుకున్నారో అక్కడి నుంచే లేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే ఏ ఆత్మలోకైతే మీరు లీనమైనారో, ఆ ఆత్మే ఏషః సర్వేశ్వరః పరమాత్మ. నువ్వు ఆత్మలో లీనమైనావు, మెలకువతో ఉన్నప్పుడు గల నువ్వు ఆ పరమాత్మవే. ఎందుకని జ్ఞాపకం ఉండడం లేదంటే, ఈ శరీరం, పేరు, ఊరు, నేను, నేను భార్యని, భర్తని, తండ్రిని, తల్లిని అనే దాంట్లో పడిపోతాం. అక్కడ అవేం లేవు కాబట్టి ఆత్మలో ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, పరమాత్మగానే ఉన్నప్పటికీ కూడా మనకు గుర్తు లేదు. ఎందుకంటే ఇవి అట్రాక్షన్. ఏది అట్రాక్షన్? మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఇల్లు, నా ధనం, నా డబ్బులు, నా కారు, ఇవన్నీ అట్రాక్షన్. అక్కడ ఏమీ లేదు కనుక ఆత్మస్వరూపంలోనే ఉన్నావు. ఇక్కడ ఇవన్నీ వచ్చి చేరడం వలన మర్చిపోయినావు. కానీ వేదాంతం విని 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 అర్థం చేసుకుంటే మర్చిపోవు. అర్థమైందే? ఎవరైనా అట్లా మర్చిపోయినారనుకోండి, సపోజ్ ఉదాహరణకి ఒక స్త్రీగా ఒక ఇంట్లో ఒక చోట పడుకొని నిద్రపోయినాడు, ఉదయాన్నే లేచి మర్చిపోతే ఏమంటాం ఆ మనిషిని? ఏమంటాను చెప్పండి మీరే. శాస్త్రం అదే అంటోంది, నువ్వు పరమాత్మలో లీనమైనావు రాత్రి, మళ్ళీ లేచిన తర్వాత ఎందుకు మర్చిపోయినావంటే భ్రమ అనొచ్చా లేదా? మీరు అన్నారు కదా ఇప్పుడు, ఒక స్త్రీగా పురుషుడిగా ఆ ఇంట్లో ఆ పేరుతో నిద్రపోయినప్పుడు లేచిన తర్వాత అది గుర్తు లేకపోతే వాడిని ఏమంటాం? పిచ్చివాడు అంటామా అనమా? మైండ్ చెడిపోయింది అంటామా అనమా? శాస్త్రం అదే అంటుంది మనల్ని అందరిని. ఇప్పుడు మనం గనక ఆ పరమాత్మలో లీనమైన తర్వాత కూడా అది నీకు తెలియకపోతే, నేను చెప్పాను శాస్త్రంలో విన్నావు తెలుసుకున్నావు, ఇప్పుడైనా విన్న తర్వాతనైనా జ్ఞాపకం పెట్టుకోకపోతే ఏమనాలి నిన్ను అంటుంది శాస్త్రం. చెప్పండి, శాస్త్రం అనడంలో తప్పు లేదు కదా. అందుకనే శంకరాచార్యులు వారు అన్నారు, ఈ ప్రపంచం అంతా కూడా ఒక పిచ్చాసుపత్రి లాంటిది అన్నారు ఆయన. భ్రాంతి ఆలయం అన్నారు. భ్రాంతి ఆలయం అంటే ఏమిటో తెలుసా? మెంటల్ హాస్పిటల్కి సంస్కృతంలో భ్రాంతి ఆలయం అని పేరు. భ్రాంతి ఆలయం అన్నారు. అజ్ఞానులుండే చోటంతా కూడా భ్రాంతి ఆలయమే. అర్థమైందా? ఇది బాగా మీరు ఇంటికి వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి. లేకుండా ఈ పనులు చేస్తున్నప్పటికి కూడా నా స్వరూపాన్ని మర్చిపోకూడదు. అదే విషయం, అదే చెప్తున్నారు ఇక్కడ. అణిమానం నిభాలయసే, మూడు చదివామా? మూడవది ఐతదాత్మ్యం ఇదగుం సర్వం, ఇది ఆత్మస్వరూపమే, తత్ సత్యం స ఆత్మ. ఎలాగైతే ఆ విత్తనం నుంచి కనపడనటువంటి విత్తనంలో మహా మర్రి చెట్టు ఉన్నదో, అదేవిధంగా ఈ యొక్క శరీరమునందు కూడా నువ్వు సుషుప్తిలో ఉన్నప్పుడు నీ నిజస్వరూపం ఆత్మస్వరూపం. ఇక్కడ కూడా ఇప్పుడు ఆత్మస్వరూపమే, దీని నుంచే ఈ ప్రపంచం అంతా కూడా వ్యక్తమవుతున్నది. ఈ మహావృక్షం లాంటి ఈ ప్రపంచం, ఈ అణిమా స్వరూపంలో ఉన్నటువంటి సత్యం ఉనికి ఎరుక నుంచే ఉద్భవిస్తున్నది. ఇది ఎట్లాగండి తెలుసుకుండేది? అసలు ఇందాక ఉదాహరణ చెప్తే బాగుంది, ఇప్పుడు ఏమిటో మళ్ళీ కష్టంగా ఉంది. అంటే ఎలా తెలుసుకోవాలంటే, ఈ యొక్క వస్తువు వెనకాల సత్ మైక్ ఉన్నది, పువ్వు ఉన్నది, క్లిప్పు ఉన్నది, ఆ ఉన్నది అనేటువంటిదే ఆత్మస్వరూపం, ఎరుక ఉనికి అన్నాం. బాహ్య ప్రపంచంలోనేమో కళ్ళు మూసుకున్నాం అనుకోండి, కళ్ళు తెరిచి చూస్తేనేమో ఉనికిగా అంతా తెలుసుకుంటున్నాం, ఉన్నది ఉన్నది అనే రూపంలో. నామరూపాల వెనుక ఉన్నదేమిటి? ఉన్నది సత్ ఉనికి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుంటే మన థాట్స్లో, వృత్తిలో ఏమున్నది? ఎరుక. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఈ యొక్క జాజి పూలను మనసులో తలుచుకోండి, ఎరుక అది, దాన్ని ఎరుక అంటారు. తెలుసుకున్నారా లేదా? కళ్ళు మూసుకొని ఎలా తెలుసుకున్నారు? అది కాన్షియస్నెస్, అది కాన్షియస్నెస్. కళ్ళు మూసుకుంటే ఎరుక, కళ్ళు తెరిస్తే ఉనికి. పుష్పం ఉన్నది ఉన్నదని తెలుసుకున్నారా? ఇప్పుడు కళ్ళు తెరిచి పుష్పం ఉన్నదని తెలుసుకున్నారా లేదా? కళ్ళు మూసుకొని తెలుసుకున్నాను అంటే ఎరుక, కాన్షియస్నెస్. ఇది ఎగ్జిస్టెన్స్, ఇది కాన్షియస్నెస్. ఎగ్జిస్టెన్సే కాన్షియస్నెస్, కాన్షియస్నెస్సే ఎగ్జిస్టెన్స్. ఉన్నదాన్ని తెలుసుకుంటారు కానీ లేనిదాన్ని తెలుసుకోలేరు కదా. కనుక ఉన్నదేదో అదే తెలుసుకుంటారు. తెలుసుకునేది ఉండాలా లేదా? తెలుసుకోవాలంటే ఉండాలి కదా. కనుక తెలుసుకునేది ఉండి ఉండాలి. అంటే ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ ఒకటే, తెలుసుకునేది ఒకటి, ఉండేది ఒకటి కాదు. ఉన్నదేదో తెలుసుకునేది అదే, తెలుసుకునేదేదో ఉండేది అదే. ఉనికే ఎరుక, ఎరుకే ఉనికి. అర్థమైంది కదా. కనుక ఆ విత్తనంలో మహావృక్షం ఉన్నట్లుగానే ఈ ప్రపంచం అంతా కూడా ఉనికి ఎరుకలో ఉన్నది. ఆ ఉనికి ఎరుకలోకి నీకు ప్రపంచం కనపడుతుందా? ఉనికి ఎరుకలో ప్రపంచం కనపడుతుందా? కనపడదు. ఆ మహావృక్షం చూసి ఈ విత్తనం నుంచి వచ్చి ఉండాలి ఇది అనుకోవాలి. ఈ ప్రపంచం అంతా అలాగే చూస్తూ చూస్తూ ఇది ఉనికి ఎరుక వల్ల ఉన్నది, నేను తెలుసుకుంటున్నాను, నాకు ఎరుక ఈ ప్రపంచం అంతా, నాకు ఎరుక ఈ ప్రపంచం అంతా ఉన్నది అని. ఉన్నదాన్ని తెలుసుకుంటావా లేనిదాన్ని తెలుసుకుంటావా అంటే ఉన్నదాన్నే తెలుసుకుంటాం. కనుక ఉన్నది అనేది ఏమున్నది? ఏమున్నది? నామరూప. ఈ నామరూపాలన్నీ కూడా సత్యం కాదు, స్వతంత్రంగా ఉండలేవు అవి. ఉన్నది అనేదే సత్యం. ఆ ఉన్నది ఏదో, ఆ తెలుసుకునేది ఏదో, అది సత్యం, అది నువ్వే. తత్ త్వం అసి. నువ్వు శరీరానివి కాదు, మనస్సువి కాదు, బుద్ధివి కాదు, అహంకారానివి కాదు. ఈ మాంసం మూడు పంచభూతాలతో చేయబడినటువంటిది, ఇది నువ్వు కాదు అని చెప్తున్నారు ఈ మంత్రంలో. తత్వమసి శ్వేతకేతో అన్నారు. సర్వం తత్ సత్యం. ఈ నామరూపాలు సత్యం కాదు, నువ్వే ఉనికి ఎరుక, ఆత్మస్వరూపం సత్యం. ఇది తెలుసుకోవాలంటే బాగా చింతన చేయాలి, వినాలి, ఆలోచన చేయాలి. అలా చేసే వాళ్ళకి అర్థమవుతుంది, చెయ్యని వాళ్ళకి అర్థం కాదు, అంతే. మళ్ళీ ఇంకా అడుగుతున్నాడు, నాన్నగారు ఇంకా చెప్పండి అని అడుగుతున్నాడు. తర్వాత అధ్యాయం చదువుతాం, 13వ ఖండం 216వ పేజీ. లవణమే తదుదకే వధాయ మీవ తుదుకే వధాయ అధమా ప్రాతరుపసీదథాయితి. సహ తథాచకార తగుం హోవాచ యద్దోషా లవణముదకే వాధ అంగతదాహరేతి తద్ధావమృష్య న వివేద. మరొక పాఠం, తద్ధావమృష్య న వివేద. అవమృష్య తత్హ లవణం ఏతదుదకే అవధాయ. మన ఇంట్లో ఉప్పు ఉంటుంది చూసారా, ఏం ఉప్పు అంటారు? రాతి ఉప్పు. రాతి ఉప్పు, కళ్ళు ఉప్పు అంటారు. రాయి రాయిలాగా ఉంటుంది, పెద్ద పెద్ద రాళ్ళ ఉప్పు అంటారు. రాళ్ళ ఉప్పు ఏదో. ఆ ఉప్పుని తీసుకొచ్చి ఒక గాజు పాత్రలో నీళ్లు పోసి నాయన అందులో వెయ్యి అన్నాడు. లవణం అంటే ఉప్పు. ఉదకం అంటే నీరు, ఉదకే అవధాయ వెయ్యి అన్నారు. కొంచెం ఉప్పు తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వెయ్యి నాయన అన్నారు. ఇది రెండో రోజు పాఠం. తర్వాత రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠం. అథమా ప్రాత రూపసీదత ఇది వేసిన తర్వాత వెళ్ళి రేపు పొద్దున్న రా అన్నారు. వెళ్ళేసి రేపు హృదయం తీసుకొని నా దగ్గరికి రా అన్నారు. ఆ పాత్రను తీసుకొని ఉపసీదదా ఇది సహ తథా చకార అలాగే అని చెప్పి ఆ శ్వేతకేతు నెక్స్ట్ డే ఉదయాన్నే ఆ పాత్రను తీసుకొని వచ్చాడు తండ్రి దగ్గరికి. తగుం హో వాచ వచ్చాను నాన్నగారు అన్నాడు. అప్పుడు తండ్రి అడుగుతున్నాడు, యద్ దోష లవణముదకే అవాధాహ అంగ తదాహరా ఇది. నిన్న రాత్రి ఆ పాత్రలో ఉప్పు వేసి పెట్టావు కదా నీళ్ళల్లో, అది తీసుకుని రా అన్నాడు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అనమాట, అంత థీ ల్యాబొరేటరీ. ఓకే, తద ఆహార అది తీసుకొని రా అన్నాడు. తద్ధావ మృష న వివేద ఇది ఆ వచ్చిన తర్వాత చూసి పట్టుకున్నాడు. ఎక్కడ ఉప్పే కనపడలేదు, చేయిబెట్టి చూశాడు లోపల. చేయిబెట్టి కూడా అక్కర్లేదు, గాజు పాత్ర కదా. బయట నుంచి చూస్తాడు, నేను ఇంత రాత్రి ఉప్పు వేశాను, కొంచెం కూడా లేదు, ఎక్కడా కనపట్టలేదే. న వివేద అవమృష్య అంటే దాన్ని చూసి కళ్ళతో చూశాడు, కనపడలేదు ఉప్పు. న వివేద విధి ధాతు లిట్. న వివేద దోష అంటే రాత్రి. యత్ దోషాలవణముదకే ఏ ఉప్పు అయితే నువ్వు రాత్రి నీళ్ళల్లో వేశావో అది తీసుకొనిరా అన్నాడు. దోష అంటే రాత్రి, అందుకని ప్రదోషం అంటారు. చూసారా, రాత్రికి ముందు వచ్చేటటువంటిది ప్రదోషం అని అర్థం. తెలుసుకోలేదు. తర్వాత మంత్రం, రెండవ మంత్రం. యథా విలీనమేవాంగస్య అంతాదాచామితి కథమితి లవణమితి మధ్యాదాచామితి కథమితి లవణమితి అంత్యాదాచామితి కథమితి లవణమితి అభిప్రాప్స్యైతదధం ఓపసీదథాయితి తద్ధతాచకారం త్వచ్ఛశ్వత్సంవర్తతే తగుం హోవాచ అత్ర వావకిల సప్సోమ్యం న నిభాలయసే అత్రైవ కిలేతి యథా విలీనం ఏవ అంగ అస్య అంగ. హే సౌమ్య శ్వేతకేతు, ఆ కరిగిపోయినటువంటి లవణం ఏదైతే ఉందో దాన్ని ఇందాకేం చేశాడు, చేత్తో పట్టుకుందామని చూశాడు, కళ్ళతో చూశాడు, తెలుసుకోలేకపోయినాడు ఉప్పు ఉన్నదా లేదా అని. ఉప్పు ఏమైపోయిందో తెలియలే, అది కాదు ప్రమాణం. కళ్ళతో చూసి చేత్తో పట్టుకుంటే తెలిసేది కాదు అది. నాలిక రుచి చూడు ఆచామేతి అన్నారు. ఆచమనం అంటారు చూసారా, అట్లా నోట్లో వేసుకుని చూడు నీళ్లు. అంతా దాచామేతి లోపల దాన్ని నీటిని రుచి చూడన్నారు. రుచి చూశాడు, కథమితి ఎలా ఉంది నాన్నగారు, లవణమితి ఉప్పగా ఉంది అన్నాడు. ఉప్పగా ఉంది. మధ్యాదాచామేతి ఆ మధ్య భాగంలో కాస్త రుచి చూడు నీళ్లు, మధ్యలో ఉన్న నీళ్లు తీసుకుని రుచి చూసి కథమితి ఎట్లా ఉంది, లవణమితి లవణంగానే ఉప్పగానే ఉంది అన్నాడు. కథమితి అంత్యాదాచామేతి లోపల నీళ్లు, లోపల నీళ్లు తీసుకొని చూడు ఎట్లా ఉన్నది అన్నాడు. అది కూడా లవణమితి అన్నారు. అంటే అంతటా కుడివైపు ప్రక్కవైపు క్రింద పైన ఎటు చూసినా కూడా లవణం లవణం లవణమే. నీ కంటికి కనపడలేదు, చేతికి పట్టుకుంటే ఉప్పగా ఉందని తెలియదు, కంటితో చూస్తే తెలియదు నాయన, సరి అయిన ప్రమాణాన్ని ఉపయోగించాలి. దానికి కళ్ళు చేతి స్పర్శ కాదు, నాలుక జింహేంద్రియం, దానివల్లనే నీకు అది ఇంత ఉప్పుమయమని తెలుస్తుంది అన్నారు. లవణమితి. అప్పుడేమన్నారు, ఇది అభిప్రాప్సేతధ మోపసీధదా ఇది. ఇంకా నీళ్ళు అవతల పారబోసిరా, వదిలిపెట్టేసిన నీళ్లు పారబోసేసి నా దగ్గరికి వచ్చి కూర్చో అన్నారు. ఉపసీధత, నా దగ్గరికి వచ్చి కూర్చో అన్నారు. తత్ తథాచ చకార, అప్పుడు ఈ విధంగా చెప్పాడు. తత్ శశ్వత్ సంవర్తతే అన్నారు. శశ్వత్ అంటే నిత్యం అని అర్థం. ఆ ఉప్పు నీకు కనపడకపోయినా, కంటికి నీ స్పర్శకి తెలియకపోయినా, అది ఉప్పు ఉన్నది నాయన. అది నువ్వు ఎలా తెలుసుకున్నావంటే రసనేంద్రియం ద్వారానే తెలుసుకున్నావు. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మస్వరూపం నీ కంటికి కనపడదు, వాక్కుకు అందదు, మనస్సుకు తెలియదు, కానీ తెలుసుకునే విధంగా తెలుసుకోవాలి. అది కూడా దాని ప్రమాణం ఏమిటంటే శాస్త్ర ప్రమాణం ద్వారానే తెలుసుకోగలవు. సరి అయిన ప్రమాణాన్ని ఉపయోగించకపోతే తెలుసుకోలేవు. అర్థమైందా? నేను కళ్ళతో చూస్తానండి ఉప్పు, కళ్ళతో చూస్తే తెలుసుకునేది కాదు, స్పర్శతో తెలుసుకునేది కాదు, కానీ ఎలా తెలుసుకున్నావు అది ఉప్పు అని? నాలుక మీద పెట్టుకుంటే మాత్రమే తెలుస్తుంది. ఏమండి, ప్రక్క నుంచి క్రింద నుంచి ఎట్లా తీసుకున్నట్టు, స్ట్రాతో తీసుకుంటే స్ట్రాతో తెలుస్తుంది. ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి అంతా ఉప్పే కదా. అలా తీసుకున్నప్పుడు ఎలా తెలిసింది అంటే, దాన్ని రసనేంద్రియం ద్వారా తెలిసినట్లుగానే ఇది శశ్వత్ సంవర్తతే, అది నిత్యం అంతా కూడా ఉన్నటువంటిదే. అదేవిధంగా తగుం హోవాచ అత్రమావకిల సత్సౌమ్య, ఇది విషయం. దృష్టాంతం అయిపోయింది, ఉప్పు దృష్టాంతం అయిపోయింది. ఈ ఉప్పు కథ అంతా ఎందుకు చెప్పాలి ఆయన? అసలు విషయం ఏమిటి? ఆ ఉప్పు ఎలాగైతే అందులో కరిగిపోయిన తర్వాత నువ్వు రుచి చూస్తే తప్ప నీకు అది తెలియలేదో, కంటికి కనపడనప్పటికీ కూడా, స్పర్శకి తెరిగినప్పటికీ కూడా సరి అయిన ప్రమాణం వలనే తెలుస్తుంది. అదేవిధంగా ఈ బ్రహ్మ అనే విషయాన్ని కూడా నువ్వు మన కళ్ళతో కానీ, మనస్సుతో కానీ, బుద్ధితో కానీ తెలుసుకోలేవు. శాస్త్ర ప్రమాణం గురు వాక్యము ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకోగలవు అని చెప్పడానికి ఉదాహరణ. ఉప్పు కంటికి కనిపించినట్లుగానే బ్రహ్మము ఉనికి ఎరుక కూడా కంటికి కనిపించదు. సత్ అనేటువంటిది కంటికి కనిపించదు, ఎగ్జిస్టెన్స్ అనేది కంటికి కనిపించదు, ఉనికి అనేది కంటికి కనిపించదు. కంటికి కనిపించలేదు నాన్నగారు బ్రహ్మం లేదు అని అనకూడదు. ఉప్పు కనపడకపోతే లేదన్నావా? లేదంటావా? ఉప్పు ఉన్నది అందులో, అది ఉపాదాన కారణం అంటారు. కనుక అది వేరు కాదు, అందులో ఉన్నది కాబట్టి అదంతా కూడా అదే రుచిలోనే ఉంటుంది. అదేవిధంగా ఈ నామరూపాలన్నీ కూడా సత్ చిత్తుతో నిండి ఉన్నాయి. అది తెలుసుకోవాలి అంటే నేను ధ్యానం చేస్తాను, సమాధిలో కూర్చుంటాను, నేను ఆత్మను తెలుసుకుంటాను అని అనకూడదు. లేకపోతే జపం చేస్తాను, భజన చేస్తాను, ఇంట్లో కూర్చుని పుస్తకాలన్నీ చదువుతాను, ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదువుతానని చెప్పి అంటే రాదు. దానికి ఒక ప్రమాణం ఉన్నది, తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకోవాలి. గురువు దగ్గరికి వెళ్ళి ఆ శాస్త్రాన్ని వినాలి, అదొక్కటే ప్రమాణం. అంతేకాని సమాధి అవస్థ, ధ్యానం చేయడం, లేకపోతే గుళ్ళు గోపురాలు తిరుగుతూ, సముద్రాల్లో మునుగుతూ, నదుల్లో మునుగుతూ స్నానాలు చేస్తే మోక్షం రాదు. ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోలేవు. తెలుసుకోవలసిన విధంగా తెలుసుకోవాలని చెప్పడం కోసం ఇక్కడ నాయన ఈ శాశ్వతమైనటువంటి సద్రూపం ఏదైతే ఉందో అది గురుముఖంగా శాస్త్రం ద్వారా తెలుసుకొని సత్సౌమ్య న నిభాలసే, అలా తెలుసుకోలేకపోతే నువ్వు దాన్ని తెలుసుకోలేవు. ఎలా తెలుసుకోవాలి? అత్రైవ కిల ఇతి. అత్రైవ, అత్ర అంటే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఆ సత్తే అన్నారు. ఆ సత్తుని నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటే ప్రతి నామరూపంలో ఉన్నది ఆ సత్తే. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. సత్తు ఉనికి 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 అని నువ్వు తెలుసుకోవాలి. అది ఎవరు చెప్తే తెలుస్తుంది? గురువుగారు చెప్తే మాత్రమే తెలుస్తుంది. అంతేకాని ఆత్మజ్ఞానం రావాలంటే వేదాంత శాస్త్రం, గురువు, ఇంకెవ్వరూ దాన్ని మనకు తెలియజేయలేరు. ఎట్లాగైతే జిహేంద్రియం మాత్రమే ఉప్పుని మనకు తెలియజేసిందో ఇది అంతే. కానీ ఈ సంగతి తెలియదు జనానికి. ఎన్నెన్నో సాధనలు చేస్తారు, మాకు తెలుసులేండి మోక్షం అంటే ఏముంది, చనిపోయిన తర్వాత వచ్చేది అంటారు. చనిపోయిన తర్వాత వచ్చేది కాదు మోక్షం అంటే, మనస్సు కళ్ళు ముక్కు చెవులు పనిచేయకుండా కూర్చుంటే సమాధిలోకి వెళ్ళిపోతే మోక్షం అంటాడు, అది కాదు మోక్షం అంటే. రకరకాల భ్రమలు ఉన్నాయి మనుషులకి, వాళ్ళకి తెలియదు, ఎవరన్నా చెప్తే వినరు, రకరకాల మనుషులు. కానీ ఏదో పుణ్య పరిపాకం వలన కొంతమంది మాత్రమే గురువు దగ్గరికి వస్తారు, వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు ఈ విషయాన్ని. తర్వాత భగవద్గీతలో వినబోతున్నాం, ఎవరు వస్తారు, ఎవరు చదువుతారు, ఎవరు వింటారని చెప్తారు కృష్ణ పరమాత్మ. కనెక్షన్ ఉంది సబ్జెక్టుకి. ఏ సౌమ్య, సత్ సౌమ్య అన్నారు సరే, ఆ సత్ నువ్వే అయి ఉన్నావు. సహాయ ఏ శోణి మా ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు. ఇతి తథా సోమ్య ఇతి హోవాచ. ఈ చివరి మంత్రం అన్ని మంత్రాల్లో ఒకటే, సేమ్గానే ఉన్నది. ఏం చెప్తున్నారు ఇప్పుడు, అత్ర ఇవ కిల ఇతి, అది చాలా ముఖ్యం పోర్షన్. సత్సౌమ్య అత్ర ఇవ కిల అంటే ఏమిటి, ఈ సత్తే తేజోబన్నం అన్నాం. ఈ తేజస్సు, అగ్ని, అగ్ని నీరు పృథివీ, మూడు భూతాలే ఈ ప్రపంచంగా మారిందన్నాం. ఈ ప్రపంచమంతా నువ్వు చూస్తున్నదంతా కూడా ఆ సత్తే నాయన. ఎట్లాగైతే ఉప్పు నీళ్ళల్లో ఉన్నప్పుడు నీకు కనపడలేదో, ఈ మూడు భూతాల వలన వచ్చినటువంటి నామరూపాలన్నిటి వెనకాల ఉన్నది సత్తే. కంటికి కనపడదు అది, ఆ సత్తే ఉన్నది. లవణం కనపడిందా నీకు నీళ్ళల్లో? కనపడలేదు. ఆ సత్తే ఉన్నది, అందులో లవణమే ఉన్నది. జింహేంద్రియం వల్ల తెలుసుకున్నావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జింహేంద్రియం అని చెప్పి, ఈ ప్రమాణం మీరు మర్చిపోకూడదు. అదేవిధంగా ఇక్కడ సత్తు అనేది ఈ మూడు రూపాలుగా కనపడుతున్నది. లోపల నీకు తెలుసుకోవాలి వెనకాల ప్రతి వస్తువు వెనకాల. నేను ఉన్నాను, అది ఉన్నది, అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది. ఆ ఉన్నది ఉన్నది అనేదే సత్యం. అది ఎవరు? ఆత్మ. ఆ సత్తే ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? తత్ త్వమసి, నువ్వే అయి ఉన్నావు. ఏ శ్వేతకేతు, అది నువ్వే అని నువ్వు తెలుసుకోనాయనా అంటున్నారు. ఇంతటితో ఈ ఉదాహరణ అయిపోయింది. తర్వాత ఇంకో ఉదాహరణ చెప్తారు, మళ్ళీ చెప్పండి అంటున్నాడు. ఇంకా అలుపు లేదు, అట్లా ఉండాలి స్టూడెంట్ అంటే, అధికారి అంటే స్టూడెంట్ అట్లా ఉండాలి. శ్రద్ధ, గురువుగారు చెప్పింది వెంటనే చేసేటట్లుండాలి. నీళ్లు తీసుకురా, ఉప్పు తీసుకురా అంటే వెంటనే తెచ్చాడు, విత్తనం తీసుకురా అంటే తెచ్చాడు. యథా యథాచారి అన్నాడు, అంటే యథా అంటే ఎట్లా గురువుగారు చెప్తే అట్లా చెయ్యాలన్నమాట. అలా చేస్తే ఆ శిష్యుడు ఉత్తమ శిష్యుడు అని అర్థం. లేకపోతే మీరు తెచ్చిపెట్టండి నాన్నగారు ఆ విత్తనం అంటాడు, నీళ్ళు మీరు తీసుకురాండి, ఉప్పు మీరేయండి అన్నాడా? అనలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చాడు. నాన్నగారు తెచ్చాను నాన్నగారు, చెప్పండి నాన్నగారు అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అట్లా ఉండాలి, ఉప్పేసి నీళ్ళు పెట్టేసి పొద్దుపోయింది నేను పడుకుంటానని పోలే. తండ్రి చెప్తేనే వెళ్ళాడు మళ్ళీ పడుకోవడానికి. రేపు పొద్దున్న రా అన్నాడు, విత్తనం తీసుకున్నా పగల కొట్టన్నాడు. లోపల మళ్ళీ తీ అన్నాడు, ఇంకో విత్తనం తీ పగల కొట్టన్నాడు. చేసి చేసి ఎలా ఉన్నాడు చూసారా, యథా ఉపదేశకారి అని అర్థం. ఎలా ఉపదేశం చేస్తే ఏ పని చేయమని చెప్తే ఆ పని చేయడం. అప్పుడు గురువుకి ఆ శిష్యుడి మీద చాలా ప్రీతి కలుగుతుంది. అలా ప్రీతి కలిగినప్పుడు ఆ శిష్యుడికి మీద అనుగ్రహం వస్తుంది. ఈ శిష్యుడికి ఈ ఆత్మ విషయం అర్థం అవ్వాలి, ఆయన సంకల్పించుకుంటే అవుతుంది. ఎందుకంటే ఆ శిష్యుడికి అధికారం ఉన్నది, యథా ఉపదేశ అధికారి కదా, చెప్పింది చేస్తాడు కదా. అంత వినయం శ్రద్ధ ఉన్నప్పుడు తప్పకుండా ఈ శిష్యుడికి జ్ఞానం కలగాలని గురువుగారు అనుకుంటే చాలు, అది వచ్చేస్తుంది. అది గురువు అనుగ్రహానికి పాత్రలం కావాలి. అలా అవ్వడం చాలా అవసరం అని మనకు తెలుస్తుంది ఈ యొక్క మంత్రాల వల్ల. తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః.
హరిహి ఓం.